ఈ అలంకారాలు. అదిగో అటువంటి లంకాది దేవత పదే పదే నేనే లంకనంటూ ఉంటే పరమగురుడు సాధకుడు గనక హనుమంతుడు ఈ అహంకారాలకి ఈ అలంకారానికి లోబడనివాడు గనక నేను లోపలికి వెడతాను, వెతుకుతాను, చూస్తాను, దర్శనం చేసుకుంటాను, చక్కగా పరిశీలించి వెళ్ళిపోతానన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఓసి పిచ్చిదానా, ఈ శరీరం అనుకుంటున్నావేమో, ఈ అలంకారాలు అనుకుంటున్నావేమో, ఇవి కాదే అలంకారాలు, ఈ శరీరం శాశ్వతం కాదే, ఈ లోపల జీవ ఆత్మ అనే ఒక పదార్థం ఉంది, ఈ పదార్థం ఎక్కడుందో దాన్ని వెతుకుతాను నేను, అది వెతికితే ఇక నాకు ఈ శరీరంతో పని ఉంది, ఆ తర్వాత వెళ్ళిపోతానన్నాడు. జీవాత్మ భ్రాంతిని తొలగించి అసలు ఆత్మ ఎక్కడుందో తెలుసుకున్నవాడికి ఇంకా శరీరంతో సంబంధమే ఉంది, శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాడు. ఏ శరీరంలోకి ఎక్కడికైనా పోగలుగుతాడు వాడు. అటువంటి వాడే నిజమైనటువంటి అవధూత. అందువల్ల ఆయన వెతకి వెళ్ళిపోతాను అన్నాడన్నమాట. ఇప్పుడు దానికి ఆగ్రహం వచ్చింది. వెతికి వెళ్ళిపోతానంటావా? నా అనుజ్ఞ లేనిది లోపలికి అడుగు పెట్టలేవు. పోతుటీగ కూడా నా అనుజ్ఞ లేనిది లోపలికి అడుగు పెట్టలేదన్నది. మళ్ళీ బతిమాలాడు ఆయన. దానికి కోపం వచ్చింది. సాధకుణ్ణి ఎప్పుడూ కూడా ఈ భ్రాంతులు అడ్డుకుంటాయి. ఆత్మజ్ఞానం కలగకుండా ఉండడానికి భ్రాంతి జీవుణ్ణి, ఈ సాధకుణ్ణి అడ్డుకుంటుంది. అడ్డుకున్నదే ఆమె. ఆమె ఏం చేసింది? లాగి వీపు మీద ఒక్క దెబ్బ కొట్టిందనమాట. ఆ దెబ్బకి వాడు భయపడి వెనక్కి వెళ్ళిపోవాలని. ఆ దెబ్బకి ఆయన కూడా వీపు పగిలి పెద్ద పొలికేక పెట్టాట. హనుమంతుడంతటి సాధకుడు కూడా ఆత్మని చేరకుండా ఆత్మభ్రాంతి కొట్టేసింది అంటే ఇంకా సామాన్య సాధకులు లోపలికి వెళ్ళగలరా? బాబాయ్ మన వల్ల కాదని ఎందుకు వచ్చిందిరా వేదాంత రహస్యం? ఇంట్లో కూర్చుని హాయిగా వేళకింత కట్టు పొంగలో దద్దోజనం తిందాం, రామా అని ఒక అరుపరి చేసి పెద్ద భయంకరమైన కేకపెట్టి పారిపోదాం, ఈ సాధనలు మనకు వద్దు అనుకుంటారట. ఇది సామాన్య జీవుల లక్షణం. కానీ హనుమంతుడు అలా కాదే, ఆ దెబ్బని సహించాడు, తట్టుకున్నాడు. అంత దెబ్బని కూడా దాన్ని జయించాలనుకున్నాడు. జయించడానికి ఈయన దాన్ని సర్వనాశనం చేయగలడు, కానీ చెయ్యకూడదు. జయించాలి తప్ప చంపకూడదు. అందుకే స్త్రీ చేతి మన్యమానేనా నాతి క్రోధ స్వయం కృత. ఎదురుగుండా ఉన్నది స్త్రీ, చంపకూడదు. ఎక్కువ కోపం అందుకే తెచ్చుకోలేదు ఆయన. పాపం ఆడదాన్ని చంపడం ఏమిటి అనుకున్నాడు. సహజంగా భ్రాంతి ఉంటుంది కదా దేహానికి, ఆ భ్రాంతిలో కొట్టుకుపోతున్న ఈ జీవాత్మని ఎందుకు కొట్టడం అనుకుని వెంటనే ఎక్కువ కోపం తెచ్చుకోకుండా, అలాగని దెబ్బ సహిస్తూ ఊరుకుంటే తన సాధన దెబ్బతింటుంది కనుక, అంటే లోపలికి వెళ్ళాలి లంకలోకి, ఆ ప్రయత్నం ఆగిపోతుంది కనుక, ప్రయత్నం ఆగరాదు గనుక ఆ క్షణం ఏం చేసేట, ముష్టినాభిజఘానైనాం వామహస్తస్య సొంగుళీ, ఎడమ చేతి పిడికిలి బిగించి దాన్ని డొక్కలో ఒక్క కిక్కు ఇచ్చాడు. ఆ దెబ్బతో కిక్కులు మరకుండా కింద పడిపోయింది, నెత్తురు కక్కుకుంది. మరీ గట్టిగా కొట్టుంటే ఏమైపోయేదో, ఆ మాత్రం చిన్న దెబ్బకే ఎడమ చేతి పిడికిలి బిగించి డొక్కలో కొడితేనే ఎగిరి కింద పడిపోయింది, విహ్వలాంగి అయిపోయింది. పపాత సహస భూమౌ విహ్వలాంగి నిచాచరి, ఢామన దెబ్బ కింద పడిపోయిందట పాపం. అవయవాలన్నీ చిన్నాభిన్నమైపోయాయి. గిలగిల కొట్టేసుకుంది, నెత్తురు కక్కుకుంది, గుడ్లు గిర్రున తిరిగాయి. ఓరి నాయనో, ఎడమ చేతి పిడికిలి బిగించి సుతారంగా కొడితేనే ఇలా అయిపోయానంటే వీడు నిజంగా గట్టిగా కొట్టి ఉంటే ఏమైపోయేదానినో అనుకున్నదట వెంటనే. ఆ దెబ్బతో ఓవాచ అగర్వితం వాక్యం, మొత్తం గర్వం పోయింది. ఎప్పటిదాకా నేను నేను అని పలికిన లంక అహంకారాన్ని విడిచిపెట్టేసింది. చాలా వినయంగా అన్నదట. హనుమంతుడు కూడా జారిపడ్డాడు దాన్ని కొట్టినందుకు. అరే కొంచెం గట్టిగా కొట్టినట్టున్నాను, పాపం అమాయకురాలిని అనుకున్నాడు. మహాత్ముల లక్షణం అలాగే ఉంటుంది. ప్రాణం తీసే దుర్మార్గుణ్ణి కూడా తీరవాడు దెబ్బలు తిని కింద పడిపోతే, విహ్వలుడైపోతే, ఇబ్బందుల పాలైతే అంతలోనే జాలి పడిపోతారట. అదే అసలైన మానవ లక్షణం. దానిని కరుణ అంటారు. ఆవలి వ్యక్తి శత్రువైనా మిత్రువైనా, వాడెవడో మనకి సంబంధం లేకపోయినా, వాడికి కష్టం వస్తే జాలి చూపిస్తే దానిని కరుణ అంటారు. ఆ కరుణ అధికంగా కలిగిన వాడు హనుమంతుడు. అలాంటి కరుణ ఉంటేనే గురువు అవుతాడు. కరుణ ఉంటేనే సాధకుడవుతాడు, కరుణ ఉంటేనే ఆచార్యత్వం వహించగలుగుతాడు. అందువల్ల హనుమంతుడు దాని మీద ప్రేమ చూపించి దెబ్బతిన్నావా అన్నట్టుగా జాలిగా చూశాట. అప్పుడు ఆవిడ అహంకారం విడిచిపెట్టి రెండు చేతులు జోడించి ఇలా అన్నది, మహాత్మా నాకు అర్థమైపోయింది నువ్వెవరివో. ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమా. ప్రభు వానరపుత్ర వాయుపుత్ర మహాకపి హనుమ నీవు ఆంజనేయుడివని నాకు అర్థమయ్యింది. నన్ను క్షమించు, ప్రసన్నుడవుక, నీ కోపాన్ని విడిచిపెట్టు. ఎంతో పూర్వం నేను నోటికొచ్చినట్టు అహంకరించి రెచ్చిపోయి పలికిన పలుకులన్నీ పరిగణనలోకి తీసుకురాకు. అవి విడిచిపెట్టి నన్ను క్షమించు. ఇప్పుడు నాకు అర్థమయ్యింది, పూర్వం ఒకనొకప్పుడు బ్రహ్మదేవుడు లంకా నగరానికి అధిష్టాన దేవతగా నన్ను పంపినప్పుడు, కాపలా కాయడానికి నన్ను పంపుతున్నప్పుడు ఒక మాట అన్నాడు, ఓ లంకా నీవు లంకా నగరాన్ని జాగరూకురాలవై కాపలా కాసినంతకాలం లంకకి ఏ కష్టం రాదు, కానీ రావణుడు విజృంభించి లెక్క లేకుండా పాపాలు చేసినప్పుడు ఆ పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఒక వానరుడు వస్తాడు, ఆ వానరుడు నిన్ను జయిస్తాడు. వానరుడు నిన్ను జయించగానే లంకకి పతనం ప్రారంభమైనట్టే, ఇక ప్రభుత్వం మారిపోయినట్టే. ఆ వానరుడు ఎవరో కాదు సుమా, వాయుపుత్రుడు హనుమంతుడని చెప్పాడు. అర్థమయ్యింది, ఆనాడు బ్రహ్మ చెప్పిన వాయుపుత్రుడివి, హనుమంతుడివి నువ్వే, ఇక నేనేమి అడ్డం పెట్టను, హాయిగా లోపలికి ప్రవేశించు. ప్రవిశ్య శాపోపహతాం పురీశరా. ఆవిడ అన్నది వెంటనే, ఇది కొంచెం చాలా జాగ్రత్తగా వినవలసిన మాట, ఈ నగరంలోకి ప్రవేశించు అన్నది. ఏ నగరంలోకట? శాపోపహతాంపురి. అది శాపము చేత ఎప్పటికే నాశనమైపోయిన చావుదెబ్బలు తిన్న నగరంలోకి ప్రవేశించు. నగరానికి శాపం ఎక్కడున్నది అసలు అని మనకు అనుమానం రావాలి. బ్రహ్మదేవుడు వరాలు ఇవ్వలేదు అన్నాడు, వరంతో పాటు పెద్ద శాపం పెట్టినట్టే. లంకాధిదేవత లంకా నగరాన్ని చక్కగా కాపలా కాసినంత కాలం లంకకి కష్టం రాదు. ఆ లంకని ఎవడైనా వానరుడు ఒకడొచ్చి జయిస్తే అప్పటి నుంచి లంక నాశనమవుతుంది, కాలిపోతుంది, అందులో ఉన్న ప్రభువు మారిపోతాడు, ఉన్న రావణుడు చస్తాడు అని చెప్పాడుగా బ్రహ్మ. ఇప్పుడు హనుమంతుడు జయించాడు, జయించడం వల్ల శాపానికి గురైపోయినట్టే. అంటే రావణుడు చస్తున్నాడు, లంక నాశనం అవుతోంది, ఇంక ఇప్పుడు శాపం చేత నశింపబడినది కాకేమవుతుంది లంక. అంచేతే ప్రవిశ్య శాపోపహతాంపురీం ఈశ్వరా, ఈ శాపము చేత నాశనమైన చావుదెబ్బలు తిన్న భ్రష్టం కాబోతున్న లంకా నగరంలోకి నీవు హాయిగా ప్రవేశించు. విమార్గ సర్వత్రగతో యథాసుఖం. మార్గం గుండా కాదు, విమార్గ అంటే వేరే మార్గం గుండా, ఇది అర్ధవారము అంటే. ఇందులో ఎంతో పూర్వం మనం ఒక వేదాంత రహస్యం చెప్పుకున్నాం, నవరంధ్రాలు సహస్రార కమలం. ఇంకొకటి కూడా ఉన్నది అద్వారము అంటే, విమార్గము అంటే. అదేమిటి అంటే ఆత్మని మనస్సులో ప్రవేశించేలా చెయ్యడమే సాధన. మనలో ఆత్మ ఉన్నది, ఇది మనస్సులో కలిసిపోతే, ఆత్మ మనస్సు ఏకమైతే, అంటే ఈ ఆత్మని మనస్సు ఎటూ చెదరనివ్వకుండా మనస్సులో లీనం చేస్తే అప్పుడు మానవుడికి ధ్యానం కలుగుతుంది. ఇప్పుడు మనందరం ధ్యానం చేస్తున్నాం. ధ్యానము అంటే అసలు నిజమైన అంతరార్థం ఏమిటి అంటే, పతంజలి చెప్పిన దాని ప్రకారంగా మనలో శ్వాస నిరంతరం జరుగుతున్నది. శ్వాస నిరంతరం పైకి కిందకి పూరకము కుంభకము రేచకము అనే మూడు ప్రక్రియల ద్వారా వెడుతూ లోపలున్న షట్చక్రాలలో హంస జపాన్ని కొనసాగిస్తోంది. ఇది ఎక్కడ ఏం జరుగుతుందో మనకి తెలియడంలా, తెలిసినా తెలియకపోయినా ఆ హంస జపం జరుగుతోంది. అలా తెలుసుకోవడానికి ప్రయత్నం ఏం చెయ్యాలి అంటే, అసలు శ్వాస ఎటు నుంచి పోతోంది, లోపల ఏం చేస్తోంది అని దాని మీద ధ్యాస పెట్టాలి. శ్వాస మీద ధ్యాస పెట్టడాన్ని ధ్యానం అంటారు. శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే తుత్తుత్తు అని ఏదో పిల్లను గురువు ఓదడం అని కాదు సుమా, లేనిపోను గొడవ. శ్వాసని అబ్జర్వ్ చేయటం అనమాట, దృష్టి పెట్టి అది ఎటు పెడుతుందో గమనించడము. ఆ గమనించడాన్ని అసలు ప్రారంభకాలంలో ధ్యానము అంటారు. క్రమక్రమంగా ధ్యానంలో చాలా ప్రక్రియలు ఉన్నాయి, అందులో అష్టాంగ మార్గాలు ఉన్నాయి. వీటికి కూడా అతీతమైనది కూడా ఈ పైకి చెబుతున్న యోగ శాస్త్రం మాత్రమే శాస్త్రం కాదు, సాధకుడు తన గొప్పతనంతో తన సాధనతో అసలు లోపల ఏం జరుగుతుందో తెలుసుకుంటాడు. అప్పుడు ఈ శ్వాస ఒక అద్భుతమైన చిన్మాత్రగా మారి లోపల నిరంతరం ప్రవహిస్తుంది. ప్రవహిస్తే నాడులు శుద్ధవుతాయి. అప్పుడు ఆత్మ వెళ్ళి మనస్సులో కలిసిపోతుంది, లీనమైపోతుంది. అప్పుడు ఆత్మ మనస్సు రెండుగా ఉండవు. అప్పుడు మనస్సు ఎక్కడికి వెళ్ళదు. ఇవాళ మనం ధ్యానం చేస్తున్నాం, జపమాలు పుచ్చుకున్నాం, మన మనస్సు మన దగ్గర ఉందా, మన ఆత్మ మన మాట వింటున్నదా? లేదు. మాలాతో కరమై ఫెరై జీబు ఫెరై ముఖమాహి మనువాతో దశ దిశ ఫెరై యహతో సుమిరను నాహి అన్నారు. అంటే నోట్లో నాలిక రామా రామా అంటోంది, చేతిలో జపమాల తిప్పుతూనే ఉన్నాం, కానీ మనస్సు మాత్రం అన్ని దిక్కులకి తిరుగుతోంది. కాసేపట్లో వంకాయ కూరో టెంకాయ పచ్చడో, నేతి బూరెలో లేక గారెలో, చట్నీ ఏం చేశారు, ఇంటికి ఎవడొచ్చాడు, అన్నీ తెలుస్తున్నాయట. ఒకప్పుడు సీతారామాంజనేయ సంవాదంలో సీతాదేవి హనుమంతుడిని అడిగింది, ఏమయ్యా నీకు అన్నీ తెలుస్తున్నాయా పక్కన కళ్ళు మూసుకున్నప్పుడు అని. అంత పూర్వం ఒక సాధకుడు అన్నట్ట, అమ్మా నువ్వు చెబుతూ ఉంటే వింటున్నాను, నేను అలాగే సాధన చేస్తున్నాను. సాధన చేస్తున్నప్పుడు వంటింట్లో పోపు పెడితే వాసన తెలుస్తోంది, ఎవడన్నా వచ్చి కూర్చుంటే తెలుస్తోంది, మాట్లాడితే వినపడుతోంది. ఇంకా మాట్లాడితే వినపడుతూ ఉంటే లోపలికి పెడుతూ ఉంటే ఇంక వీడికి ధ్యానం ఎక్కడుంది? వంటింట్లో పోపుల వాసన ముక్కులోకి వెళ్ళిందంటే వీడికి శ్వాస మీద ధ్యాస ఎక్కడుంది? అన్నీ తెలుస్తున్న వాడికి మనస్సు నిలకడెక్కడుంది? కాబట్టి మనస్సు నిశ్చలత్వం పొందడంలా, నిశ్చలత్వం పొందనంత వరకు మనం చేసిన ఏ సాధనైనా వ్యర్థమవుతుంది. ఇప్పుడు అందుకే ఈ ఆత్మ మనస్సులో లీనమైపోతే ఇక మనస్సు ఎక్కడికి వెళ్ళదు, అసలు మనస్సు అనేది ఉండదు. శరీరానికి ఆత్మకి మనస్సుకి అభేదతత్వం వచ్చి ఒకదానికొకటి పరస్పరం సహకరించుకుంటాయి. అప్పుడు చూడండి, కొంతమంది తపస్సు చేస్తున్నప్పుడు ఎంత దెబ్బ కొట్టినా కదలరు, పాములు పాకుతున్నా కదలరు, దోమలు కుట్టినా కదలరు. పురాణం వింటున్నంతసేపు డామ్ డామ్ అని దోమలు కొట్టుకుంటూ ఉంటున్నామంటే మన మనస్సు, మన ఆత్మ, మన దేహం ఒకటైపోయి సాధనలోకి వెళ్ళలేదు. అలా వెళ్ళినటువంటి వాడు గొప్ప యోగి అని పిలువబడతాడు. అందుకే సరీసృపాలు మీద నుంచి వెళ్ళాయట దత్తాత్రేయుడికి, దత్తాత్రేయుడి శరీరం మీద నుంచి పాములు వెళ్ళాయట, ఈగలు వెళ్ళాయట, దోమలు వెళ్ళాయట, కదలలేదట. ఆయన పిలిస్తే పలకలేదట. అంటే నిజమైన మనస్సుని ఆత్మని కలిపినటువంటి సాధకుడి లక్షణం ఏమిటంటే వాడు చెవిటివాడైపోతాడు, బధిరుడైపోవాలన్నమాట, మోకవాడైపోతాడు, జడుడైపోతాడు, స్థాణు అవుతాడు. అంటే ఎండిపోయిన దొంగలాగా కదలకుండా అలా ఉండిపోతాడు. ఇక వాడు తలకాయ నరికేసినా తెలియదు. ఇంకొక విషయం చెబుతాను మీకు. ఒకప్పుడు ఒక మహాయోగి అడవిలో వెళ్ళిపోతున్నాడు. ఆ యోగి అలా వెళ్ళిపోతూ ఉంటే దారిలో పరమ మూర్ఖుడు, మూర్ఖుల్లోకల్లో మూర్ఖుడు అక్బర్ చక్రవర్తి, వాడు ఎంత జ్ఞానిలాగా కనపడతాడో అంత మూర్ఖుడు కూడా, ఏయ్ నాకు మంచినీళ్ళు కావాలి, ఇక్కడ ఎక్కడన్నా చెరువు ఉందా అని అడిగాడు. ఈ యోగి మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నాడు నిశ్చలంగా. అసలు ప్రపంచంతో సంబంధంలో పరమాత్మతో తప్ప ఆయనకి. వీడికి ఆగ్రహం వచ్చి రెండుసార్లు పిలిచాడు, పలకల, కత్తితో ఒక్క దెబ్బ ఇలా నరికేసేట ఆ చేతిని. ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ చెయ్యి కూడా కుడి చెయ్యి అన్నమాట, కుడి చెయ్యి తెగిపోయింది. ఇంత పెసరు మాత్రమే చర్మం వెళ్లాడుతోంది, ఒక్క పెసరు ఎముక, మిగతాదంతా తెగిపోయింది. అసలు వాడేం మాట్లాడకుండా అలాగే వెళ్ళిపోతున్నాడు. వీడికి మతం అయింది, ఇదేంటరా చెయ్యి నరికేస్తే బాబోయ్ బాబోయ్ అనాలి, వీడికి ఇక్కురు మంటలేదంటే వీడు ఎవడో మహాయోగి, మహాయోగులు భారతదేశంలో ఉన్నారని ఇంత పూర్వం నాకు బీర్బల్ చెప్పాడు, నేను వినలేదు, వీడే అయ్యి ఉంటాడు అనుకున్నాడు. వెంటనే పరిగెత్తుకు వచ్చి కాడు గట్టిగా పట్టుకున్నాడు. కాడు గట్టిగా పట్టుకున్నాక అప్పటికి ఆయన మెలకు వచ్చి చూశాడు. అంటే అప్పటిదాకా ధ్యానంలో ఎక్కడికి వెడుతున్నాడో తెలియటం ఆయనకి. అప్పుడు ఆయన ఎవరినైనా అన్నాడు, అయ్యా మిమ్మల్ని మంచినీళ్ళు అడిగితే మీరు మాట్లాడలేదండి, అంచేత నాకు కోపం వచ్చి మీ చెయ్యి నరికేను మీకు తెలుస్తోందంటే అప్పుడు చూసుకుని ఓహో చెయ్యిలో ఊడిపోయిందా అని ఆ చెయ్యి ఇలా అన్నట్ట. అనగానే వెళ్ళి అతుక్కుపోయిందిట. యథాప్రకారంగా ఏహి అంతఃపురం, అక్కడ అతుకులు లేవు, ప్లాస్టిక్ సర్జరీ లేవు, కట్లు లేవు, పుత్తూరు లేవు, చిత్తూరు లేవు, మొత్తం అంతా అతుక్కుపోయింది. వాడికి మతిపోయింది. ఇది నిజమైన సాధకుని లక్షణం. ఆత్మ మనస్సు ఏకమైపోతే నిన్ను నరికేసినా, కొట్టేసినా, తిట్టేసినా ఎవడేమన్నా పట్టించుకో, పొగడినా తెగడినా ఒకటే. అందుకే అప్పుడు వాడికి నాశనం ఉండదు, శరీరానికి నాశనం ఉండదు, మనస్సుకి నాశనం ఉండదు, ఆత్మకి నాశనం ఉండదు. అప్పుడు అలా ఆత్మని మనస్సులో కలపడాన్ని ఏమంటాము, అసలు సాధన అంటాం. ఆ ఆత్మ మనస్సులో కలవడానికి 9 ద్వారములు పనికిరావు. ఏమేంటా 9 ద్వారాలు? కళ్ళు 2, ముక్కులు 2, చెవులు 2 అంటే 3 2 6, నోరు 7, మలమూత్ర ద్వారాలు 8 9. ఈ 9 ద్వారముల గుండా ఆత్మ మనస్సులో ప్రవేశించదు. ఆత్మ మనస్సులో ప్రవేశించే ద్వారమే సహస్రార కమలం. అది ఒక అద్భుత సాధన. అందువల్ల విమార్గ సర్వత్రగతో యథాసుఖం, నీకు ఎలా సుఖం అనిపిస్తే అలాగా ఈ మార్గం గుండా కాకుండా వెళ్ళు, అద్వారం గుండా వెళ్ళు అని చెప్పిందనమాట. ద్వారం గుండా కాకుండా వెళ్ళు అన్నది ఎంత గొప్పది కాకపోతే ఆ మాట అంటుందండి. లంకాది దేవత కూడా ఆవిడేం సామాన్యురాలు కాదు, చాలా గొప్పది. అందుకే అంత మాట ఒక గొప్ప సాధనని చెప్పగలిగింది మనకి. చెప్పి ప్రవేశించు అంది. అంటే ఆత్మని మనస్సులోకి ఈ 9 రంధ్రాల్లో కాకుండా మరొక రంధ్రం గుండా ప్రవేశపెట్టు అని చెప్పింది. ఆ తర్వాత హాయిగా తిరుగు అంది. నీవు వచ్చిన పని చేసుకో అని చెప్పింది. మనకి కొన్ని కథలు పైకి కథల్లా కనపడతాయి, అవి కథే కథ, కథ కథ జరిగింది. మళ్ళీ కథ కాదు అంటే అది అపవిత్రమైన మాట. అది చాలామంది ఏమంటున్నారంటే అసలు భారతంలో ఈ పాత్రలన్నీ కల్పితాలు, ఓ సాధనని ఇలా పాత్రల రూపంలో ప్రవేశపెట్టారని. అంటే వేదవ్యాసుడు ఏమన్నా దొంగ మూర్ఖుడా, జరగని పాండవుల కథని కౌరవుల కథని, లేకపోతే వాల్మీకి మహర్షి ఏమన్నా నీచుడు క్రూరుడు అసత్యవంతుడా, అసలు రాముడే పుట్టకుండా కల్పించి కథ రాయడానికి కాదు, జరిగిన కథని మన సాధకులకు ఉపయోగపడే రీతిలో అందించారు కథారూపంలో. రాముడు నిజమే, రామాయణం నిజమే, ఆ పాత్రలు భూలోకంలో సాధకుల కోసం దిగివచ్చాయి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. సాధకుల కోసం దిగివచ్చాయి అనే విషయం తెలిస్తే అప్పుడు కథ నిజమే, కథలో ఉన్న అంతరార్థము నిజమే అని తెలుసుకోవాలి. హనుమంతుడు లంకాధిష్ఠాన దేవతని జయించాడు. ఆమె ఇక లోపలికి పొమ్మన్నది. నీ వచ్చిన పని పూర్తి చేసుకోండి. ఇక్కడ కూడా ఒక చిన్న విషయం ఉన్నది, దాన్ని గుర్తించాలి. లంకాధిష్టాన దేవత గనక లంకలో సీత ఎక్కడ ఉన్నదో ఆ లంకకి తెలుసు. హనుమంతుడు ఆమెను జయించాడు. నాయనా నువ్వు జయించగానే లంకకి పతనము, అంచేత ఇక లంక తొందరలో నాశనమవుతోంది అని చెప్పింది. ఇది బ్రహ్మవాక్కు అంది. నీవు లోపలికి వెళ్ళి హాయిగా స్వేచ్ఛగా నీవు వచ్చిన పని పూర్తి చేసుకో, అంటే నీవు సీత కోసం వచ్చావని నాకు తెలుసు, అవన్నీ వెతుక్కోని అంతరార్థం. ఏం ఇప్పుడే చెప్పేయచ్చుగా, పలానా చోట అశోక వృక్షం కింద ఉంది, అశోకవనంలో శింసుపా వృక్షం కింద సీత ఉందని చెప్పచ్చుగా, అక్కడే ధర్మం. మళ్ళీ అసలు రామాయణం భారతం అంటేనే అనుక్షణం ధర్మాలు, సూక్ష్మ ధర్మాలు తెలియవు మనకి పట్టించుకోగాని. ప్రతి పదంలోనూ సార్థక్యం పెట్టారు ఆ కవులు. అవన్నీ యథాతథాలు, సత్యం, ఎక్కడ కల్పించి రాసినవి ఏమీ లేవు. అందుకే భారతం రాస్తున్నప్పుడు కూడా వేదవ్యాసుడు యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్వచిత్ అన్నాడు ఆయన. ఇందులో ఉన్నది ప్రపంచంలో ఎక్కడో చోట ఉంటుంది, జరగనిదేది ఇందులో లేదన్నాడు. బయట లేనిదేది ఇందులో లేదు, ఇందులో ఉన్నది ఎప్పుడూ బయట ఉంటూనే ఉంటుందన్నాడు ఆయన. వారు మహాత్ములు, వాళ్ళు పనికిమాల కథలు, అర్ధరాత్రి అమావాస్య, కాకులు కావన్నాయి, గొడ్లగోబలు గోయి అన్నాయి, అప్పుడు తెలుసుకుంది తలుపు, ఇలాంటి పిచ్చకథలు రాసేవాళ్ళు వాళ్ళు ఏమన్నా ఈ పనికిమాల కథల కోసం మనం 100,000 తగలబెట్టడం అంటే, అర్ధరాత్రి వాళ్ళు కాకులు కావు అన్నాయట, పై గొడ్లగోబలు గోయి అన్నాయట, ఏమిటి కథలు? వాళ్ళు సత్యవంతులు, మహాత్ములు, లోక శ్రేయస్సు కోసం ఏది ఉందో అది చాలా అద్భుతంగా చెప్పారు, పనికి వచ్చేలా చెప్పారు, కథగానూ చెప్పారు, కథలో అంతరార్థంగా సుధగానూ అందించారు మనకి. అందుకే ఇక్కడ దాని నియమం ఏమిటి, లంకాధిదేవత యొక్క కర్తవ్యం ఏమిటి? లంకా నగరాన్ని కాపలా కాయాలి. తాను బతికున్నంత వరకు, తనలో ఓపికున్నంత వరకు, తాను విజయం పొందినంతకాలం ఎవ్వండి ఒక్క వ్యక్తిని కూడా లోపలికి పంపలేదు, ఏగని కూడా వదలలేదు తెలియకుండా. కానీ ఇప్పుడు ఓడిపోయింది, ఓడిపోయింది కాబట్టి హనుమంతుడిని లోపలికి వదలవలసిందే. విజయం పొందినవాడు ఓడించిన వాడిని కాదని వెళ్ళవలసిందే, అది ఆమె కర్తవ్యం. అలాగని తన అసలు సిసలైన బాధ్యతని మర్చిపోలా, లంకని కాపలా కాయాలి, రావణుడికి ద్రోహం చెయ్యకూడదు. అందువల్లే సీత ఎక్కడుందో మాత్రం చెప్పలా, అది నీ పనే అంది. చూసారా, ఇది మన ఇంటికి ఎవడైనా వచ్చి మనల్ని నెత్తి మీద కొట్టి తాళాలు ఇమ్మంటే ఇవ్వక తప్పదు, కానీ తాళాలు ఇచ్చాం కదా అని, ఇదిగో ఎలాగూ తాళాలు ఇస్తున్నాను, బీరువాలో రహస్యంగా అరుంది, అందులో గాజుంది, ముక్కు పడుకుందని చెబుతామో చెప్పం. వాడు తన్నాడు బీరువా తాళాలు అడిగాడు కాబట్టి, లాక్కున్నాడు కాబట్టి ఇవ్వక తప్పలా, కానీ ఎక్కడే ఉన్నాయో రహస్యాలు చెప్పకూడదు. ఇప్పుడు దీని పరిస్థితి అదన్నమాట. అందుకే ఏం చేసింది, వెళ్ళు నువ్వు వచ్చిన పని ఏదో చేసుకో అంది. అంతవరకే సీత ఉన్న ఆచూకీ మాత్రం చెప్పలా. ఎంత ధర్మం, ఎంత సూక్ష్మం అది. సరే, ఈయన దాన్ని జయించాడు, అది అదృశ్యమైపోయింది. ఆ క్షణం ఏం చేశాడు ఆయన, సనిర్జిత్య పురీం శ్రేష్టాం లంకాం తాం కామరూపిణీ. ఆయన లంకా నగరాధిష్టాన దేవతని జయించాడు, లంకని జయించాడు అంటే దేహాత్మ భ్రాంతిని జయించాడు. అప్పుడు లోపలికి దూకాడు ఆయన, ఆ కామరూపిణి అయిన లంకని జయించాడు. పైగా కామరూపిణి అంటే ఏ రూపం కావాలో ఆ రూపం ధరించగలదు. ఇంకో అర్థం ఏమిటో తెలుసా? అసలు ఈ ఆత్మ దేహభ్రాంతి కలిగిన ఈ శరీరం లక్షణం ఏమిటి? అసలు మన శరీరమే కామరూపం, కామమే మనకి రూపం అట. అది అసలు అంతరార్థం. మనం ఎంత కాముకులం, ఒక్కొక్కడికి స్త్రీ కామం, స్త్రీలకి పురుష కామం, మళ్ళీ ఈ ఇద్దరికి గృహకామం, ఇల్లు కావాలని, ధనం మీద కామం కొందరికి, అలంకారం మీద కామం కొంతమందికి, రిటైర్ అయితే చావడానికి సిద్ధంగా ఉన్నా సరే మేసానికి రంగేసి, నాలుగు వెంట్రుకలు ఉంటే దానికి రంగేసి, గొలుసులేసి, మొత్తం అన్ని వేళ్ళకి ఉంగరాలు పెట్టి, ఇలా ఉంగరాలు పెట్టి పెట్టడం తప్పు కాదు. ఈ భ్రాంతి ఎక్కువైపోకూడదు. దేహాన్ని ఉరికి అలంకరిస్తున్నామని కాకుండా దాని మీద వ్యామోహంతో ఏడవడం, ఇలా ఎన్ని మానవ లక్షణాలన్నీ ఇలాగే ఉంటాయి. ఇలా కామములతో కొట్టుమిట్టాడే శరీరాలన్నీ కూడా లంకలే. ఆ రకంగా మనకి నిరంతరం దేహభ్రాంతి ఉన్న వాళ్ళందరూ కూడా కామరూపులే, వీరందరూ లంకలే. కొంతమంది గొప్పతనం చెప్పమంటారా? శరీరము నిండా బంగారం ఉంటుంది, చక్కగా పట్టు వస్త్రాలు కట్టుకుంటారు, కానీ దీనిని వాళ్ళు ప్రారంభ కర్మ కింద మాత్రమే అనుభవిస్తారట. అది కూడా దృష్టిలో పెట్టుకోమన్నారు. అందుకని ఊ ఉంగరం పెట్టుకున్న వాళ్ళల్లా, బంగారం వేసుకున్న వాళ్ళల్లా, మంచి కండువా కప్పుకున్న వాళ్ళల్లా, లేకపోతే పట్టుబట్టలు కట్టుకున్న వాళ్ళంతా పాపాత్ములు కాదు. చూడండి, రాముడు శరీరం అంతా అలంకరించుకున్నాడు, కానీ ఏనాడు బంగారం మీద వ్యామోహం లేదు. ప్రారంధ సుఖం అంటారు దీన్ని కూడా. సుఖం కూడా ప్రారంధమే దుఃఖంలాగే. అలాగే మహానుభావులు ఎవరైనా అంతే. ఎన్ని సుఖాలలో ఉన్న, ఎన్ని భోగాలలో ఉన్న జనక మహారాజు గారు లేటండి, నిత్యం సుఖాల్లోనే ఉన్నాడు. రాజరికం అంటేనే ఎటువంటిది పదవి, కానీ ఎప్పుడూ తామరాకు మీద నీటి బొట్టులో ఉన్నాడు. అంచేత ఈ మధ్యన ధర్మ సందేహాల్లో కొంతమంది ఏమండి స్వాములంతా ఓ పట్టుబట్టలు కట్టుకుంటున్నారు, నగలు వేసుకుంటున్నారు, గొలుసులు వేసుకుంటున్నారు, ఉంగరాలు పెట్టుకుంటున్నారు, వీళ్ళు స్వాములేనా అంటే, అంటే స్వాములు అయితే నగలు వేసుకోకూడదని ఎక్కడైనా చెప్పారా నీకు? స్వాములు కూడా నగలు వేసుకోవచ్చు, నేను చెబుతున్నాను ప్రామాణికంగా. ఆ స్వామిత్వంలో కూడా రకరకాల లక్షణాలు ఉన్నాయి. రాజయోగం అని ఒక యోగం ఉన్నది, అందులో సమస్తం అనిపిస్తాడు, దాన్ని అంటాడు తామరాకు మీద నీటి బొట్ల. సంసారంలో ఉన్నంత మాత్రం చేత వాడు నిజంగా సంసార సుఖాలు అనుభవిస్తున్నాడు అనుకోకర్లా. సమలోష్టాస్మ కాంచనులు వాళ్ళు, ఏ మహానుభావులు, శృంగేరి పీఠం వంటి వాళ్ళు. ఆ పీఠంలో ఒత్తప్పుడు ఏహి వాళ్ళు తినేవి ఇన్ని మెతుకులు, రెండు దానిమ్మ గింజలతో కూడా బతకడం నేను ఎరుగుదును. చాలామంది మహానుభావులు ఇవాళ మన మఠాధిపతులంతా కూడా, శృంగేరి భారతీ తీర్థం వంటి మహానుభావులు, అలాగే కొర్తాళం పీఠాధిపతులు వంటి వాళ్ళు శనగ గింజలతోటి, ఇంకా మాట్లాడితే ఒక్క పండుతోటి కూడా బతుకుతారు. కానీ ఒక్కొక్కప్పుడు పట్టాభిషేకం నాడు బంగారు కిరీటాలు పెట్టుకోవచ్చు, నగలు పెట్టుకోవచ్చు. అవి మహారాజులు ఇచ్చిన చిహ్నాలను గౌరవించడం కోసం. ఒకప్పుడు మహారాజులు అక్కడ తమ చిహ్నాలు విడిచిపెట్టారట, దానికోసం తప్ప వాళ్ళకేం భ్రాంతి లేదు. కాబట్టి అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళడం కూడా మహాపాపమే. ఇవాళ కూడా మీకు తెలియని రహస్యం, ఏనాడు ఇంత జీడిపప్పులు కిస్మిస్సులు వేసి చక్కగా పాయసం వండండి అని వర్ణించిన నేను ఎంత ఆహారం తింటానో ఏకాంతంగా ఇంత అన్నం పెట్టే కొంతమంది భక్తులకి తెలుస్తుంది. ఆహారం తినేదింతా చెప్పేదంతా మేము సాధనతో బతుకుతూ ఉంటాం. ఆ సాధనని కూడా భ్రమ కింద భావించి తిట్టుకోవడం వల్ల చాలా లాభం సాధకులకి. కాబట్టి మహాసాధకుల జోలికి వెళ్ళడం కూడా పాపం. ఎందుకు చెబుతున్నానంటే కామరూపిణి అనే లంక వంకతో మన శరీరం గురించి మనం తెలుసుకోవాలి. ఈ శరీరానికి కామములు, కోరికలు ఉన్నంత వరకు మనం లంకలమే. మనకి రకరకాల వ్యామోహాలు ఉంటాయి, కానీ వ్యామోహాలకి అతీతంగా ఉండాలి. అలంకారం చేసుకున్నా ఆత్మకి మాత్రం దాని మీద కోరిక ఉండకూడదు. అన్నీ అనుభవిస్తున్నట్టున్నా అనుభవించకుండా ఉండాలి. ఇది నిజమైన సాధన. మీరు ఎప్పుడైనా చూడండి, నీటిలోనే పుట్టిందా తామరాకు, మళ్ళీ ఆ నీరు తామరాకు మీద వెయ్యండి, అంటుకోదు. అలాగే సంసారంలోనే ఉంటారు జ్ఞానులు, కానీ సంసార భ్రాంతి లేకుండా ఉంటారు. అటువంటి వాళ్ళు కామరూపులు కారు, తక్కిన వాళ్ళంతా కామరూపులు అవుతారు. మనకే తెలుసు, ఒకళ్ళు చెప్పక్కర్లా మనం కామరూపులమవునా కాదా, మనకి కామం ఉందా లేదా అని. అటువంటి దానిని జయించిన వాడే ఆచార్యుడు, అటువంటి దాన్ని జయించిన వాడే గురువు. అలా జయించిన మహానుభావుడు గనక హనుమంతుడు హాయిగా లోపలికి ప్రవేశించాడు. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే. ద్వారం గుండా కాకుండా అద్వారం గుండా ఆయన లోపలికి దూకాడు. అద్వారం అంటే ఏమిటో చెప్పుకున్నాం, మనస్సులోకి ఆత్మ ప్రవేశించడానికి ఈ నవరంధ్రాలు కాకుండా, నవద్వారాలు కాకుండా సాధనకి మరొక ద్వారం ఉన్నది, ఆ ద్వారం గుండా దూకాడు. తర్వాత ఎడంకాలు లోపల పెట్టి వెళ్ళాడు ఆ లోపలికి. చెప్పాడు అందులో. ఎప్పుడు కూడా తన వాళ్ళు బంధువులు లేక తాను ఎవరికైనా ఉపకారం చేయాలనుకుంటే ఆ ఇంట్లోకి దక్షిణ పాదం పెట్టాలి. అలా కాకుండా శత్రుగృహంలోకి ప్రవేశించేటప్పుడు ఎప్పుడూ కూడా ద్వారం గుండా ప్రవేశించకూడదు, ఎడంకాలు లోపలికి పెట్టాలి అని. అందుకే నీతి శాస్త్రాన్ని అనుసరించి ఎడమకాలు లోపల పెట్టాడు. శత్రువునాం సతుమూర్ధని, శత్రువుల యొక్క నెత్తి మీద పెడుతున్నాను, మూర్ధం మీద పెడుతున్నాను అనుకుంటూ అలా వామపాదం పెట్టి లోపల అడుగు పెట్టాడు, దూకాడు హనుమంతుడు. ఇది ధర్మశాస్త్రం కనుక. ఇక లోపలికి అడుగు పెట్టాడు. ఏం అద్భుతం! ఏ వైపు చూచినా సువర్ణమయమైన ప్రాకారాలు, భవనాలు, కందకాలు. కందకం అంటే పూర్వం ఏం చేసేవారంటే నగరం చుట్టూత పెద్ద గొయ్యితవి, దాని నిండా నీరు పెట్టి అందులో మొసళ్ళు మొదలైనవి పెట్టి ప్రాకారం చుట్టూత కూడా కత్తులు అవి పెట్టేవారు. ఈ అగర్త దాటి ఈ బురదని ఈ జంతువుల్ని దాటి లోపలికి వెళ్ళడం కష్టం. లోపలికి వెళ్ళాలంటే హౌరా బ్రిడ్జిలా టెంపరీ బ్రిడ్జీలు లాంటివి దింపేవారు వాడి తలుపులు, దాని మించి దాటి వెళ్ళడమే. ఉత్తప్పుడు అవి పైకి ఎత్తేస్తారు, శత్రువులు వచ్చినా అందులో దూకాల్సిందే తప్ప ఎక్కలేరు కోటలోకి పైకి. అలాంటి ఆ కందకాలు ఇవన్నీ చూచాడు ఆయన. అది సాయంకాలం సంధ్యా సమయం అవుతున్నది. పైగా సంధ్యా సమయంలో హనుమంతుడు లోపలికి ప్రవేశించాడు. ఇక్కడ కూడా బృహస్పతి మనకు ఒక గొప్ప ధర్మశాస్త్రం చెప్పాడు. సంధ్యాకాలంలో ప్రయాణం చెయ్యకూడదు, సంధ్యాకాలంలో అన్నం తినకూడదు, సంధ్యావందనం చెయ్యాలి, జపం చెయ్యాలి, ఇలా నగరాన్వేషణలవి చెయ్యకూడదు. కానీ మరి హనుమంతుడు సంధ్యా సమయంలో ప్రవేశించాడే. ప్రదోషకాలే హనుమాన్ తోర్ణముత్ప్లుత్య వీర్యవాన్. ప్రదోషకాలము అని సుస్పష్టంగా చెప్పారు. ప్రదోషకాలం అంటే అది ప్రాత సంధ్యవచ్చు, సాయం సంధ్యవచ్చు. ఈయన అక్కడికి సాయం వేళ అడుగు పెట్టాడని మనం ముందే చెప్పుకున్నాం కనుక సాయం సంధ్యా సమయంలో హనుమంతుడు లోపలికి వెళ్ళి వెతకవచ్చున. ప్రయాణం చేయకూడదు, సంధ్యావందనం జపం చేసుకోవాలి కదా. అంటే హనుమంతుడు ధర్మాన్ని ఉల్లంఘించినట్టే. ధర్మాన్ని ఉల్లంఘించిన వాడు ఆత్మని కనిపెట్టగలడా, అమ్మవారిని సీతని చూడగలడా అని మనకు అనుమానం. దానికి మనకి బృహస్పతి ఒక అద్భుతమైన శ్లోకం ప్రామాణికంగా చెప్పాడు. బృహస్పతి రాసిన స్మృతి చూడండి ఎప్పుడైనా, అందులోనే స్వప్నాధ్యాయం, ఈ శకునాలు ఇవన్నీ చాలా బాగా వివరంగా రాశాడు బృహస్పతి. అందులో ఏమన్నాడో తెలుసినా, యతీనాం జ్ఞానినాం చైవ ప్రదోషో నతు బాధతే వైష్ణవాన్ పరిచారాంశ్చ ప్రదోషో నతు బాధతే. విష్ణు భక్తులను, వైష్ణవులు అంటే కేవలం నామం పెట్టేసి బయట ఇష్టపడతాడు తిరిగితేనే కాదు, నిజంగా విష్ణుభక్తి మనస్సులో ఉండాలి. నిజమైన విష్ణుభక్తుడు ప్రపంచమందరినీ ప్రేమించగలుగుతాడు. అటువంటి విష్ణుభక్తులకు, ఇళ్లల్లో పనులు చేసేవాళ్ళు ఉంటారు కదా పరిచారకులు అంటాం, అటువంటి పరిచారకులు, దాసదాసీ జనాలు, యతులు, సన్యాసులు, వానప్రస్థులు, బ్రహ్మచారులు, ఇటువంటి వారికి ప్రదోషకాలము లెక్కలేదు. ప్రదోషకాలంలో వీళ్ళు పనులు చేయవచ్చు, తిరగచ్చు. అర్చకాన్, అర్చకులకు కూడా చెప్పారు. గుళ్ళో పూజలు చేసేవాళ్ళు ఉంటారే వీళ్ళు, ఇటువంటి వాళ్ళు మాత్రం ప్రదోషకాలంలో మామూలు మనుషుల్లాగా ఇళ్లలో కూర్చోక్కర్లేదు, వీళ్ళు సంధ్యా సమయంలో కూడా ప్రయాణం చేయవచ్చు. ఎందువల్ల అంటే దానికి కూడా కారణం చెప్పాడు. అర్చకుడు ఉన్నాడు, గుళ్ళోకి వెళ్ళి సంధ్యా సమయంలో అర్చన చెయ్యాలి, పూజ చెయ్యాలి. ప్రయాణం చేయకూడదన్నారండి, నేను ఇంట్లో కూర్చుంటున్నాను అంటే ఆ దేవాలయాన్ని ఎవరు తెరుస్తారో, అప్పుడు దీపారాధన ఎవరు చేస్తారు, అప్పుడు వీడికి పాపం వస్తుంది. కాబట్టి అర్చకులు. ఇక పని వాళ్ళకి ఎందుకు ఇచ్చారు మినహాయింపు ఈ సూత్రం నుంచి అంటే, గురువుగారు పద్మాకర్ గారు బృహస్పతి స్మృతి చెప్పారండి, అంచేత సాయం సంధ్యా సమయంలో మీ ఇంట్లో అంట్లు తోమడానికి రానండి, మీ కారు నడపడానికి రానండి అని ఈ పనివాళ్ళు ఎగ్గొడితే మన పనులు అవుతే వాళ్ళ ఉద్యోగాలు ఊడతాయి, వాళ్ళకి బతుకుండదు అంచేత ఇబ్బంది కనుక వాళ్ళకి మాత్రం ఏం చేశాడు బృహస్పతి, మినహాయింపించాడు. అంచేత పనివాళ్ళు మాత్రం సంధ్యా సమయంలో చక్కగా వచ్చి ఆ బరుకు బరుకు అని ఏవో పౌడర్లు పెట్టి అంట్లు తోమవచ్చు, ఈ కార్లు కూడా నడపవచ్చును. అలాగే యతులు, సన్యాసులు, బ్రహ్మచారులు, వీళ్ళకి కాలంతో సంబంధంలా, ఇంచేతంటే వీళ్ళు నిత్య సాధకులు కనుక. ఇప్పుడు హనుమంతుడు ప్రయాణం చేయడానికి గల కారణం ఏమిటో మనకు అర్థమైంది కదా. ఆయన రాముడికి దాసుడు, అంటే పనివాడు. విష్ణు భక్తుడు, విష్ణువు యొక్క అవతారమే రాముడు కనుక. సుస్పష్టంగా మనకి పట్టాభిషేకంలో చెప్పేశారు కదా,
ఆదిదేవో మహాబాహుర్ హరిర్ నారాయణ ప్రభువు సాక్షాద్ రామో రఘుశ్రేష్ట శేషో లక్ష్మణ ఉచ్యతే. ఆదిదేవుడు మహాభావుడు శ్రీమన్నారాయణుడే స్వయంగా రాముడిగా పుట్టాడు, ఆదిశేషుడే లక్ష్మణుడు. కాబట్టి విష్ణుమూర్తి యొక్క భక్తుడు కనుక వైష్ణవుడు. ఇక యతి, ఆయనే బ్రహ్మచారి, ఆయన సన్యాసి, సాధకుడు, గురువు, ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న కారణం చేత ఆయన సంధ్యా సమయంలో ప్రయాణం చేయడానికి అర్హుడు. అవి తెలుసుకుని ప్రయాణం చేశాట. ఇవన్నీ తెలియకుండా ఏ పని చేయడాయన? శాస్త్రం బాగా చదివి ఆ ప్రకారంగా ప్రయాణం చేసేవాడు ఎవరు అంటే హనుమంతుడు. అందుకే ఆయన్ని మనం గురువుగా పెట్టుకున్నాం. ఆయన ఇంట్లో లేకపోతే, గ్రామంలో లేకపోతే, అసలు అది గ్రామమే కాదన్నారు. ఇప్పటికి కూడా చూడండి, హనుమంతుడు లేని ఊరు ఉంటుంది ఎక్కడైనా? ఒక చిన్న విగ్రహమో నాలుగు అట్ల కోడల్లోనో ఇళ్లల్లోనో ఇంకో చోటో విగ్రహ రూపంలోనో పటం రూపంలోనో ఆలయ రూపంలోనో ఏదో వంకతోటి హనుమంతుడు మాత్రం ఉండి తీరతాడు. దానికి గల కారణం హనుమంతుడు అన్ని శాస్త్రములు తెలిసిన మహాసాధకుడు అవ్వడమే. ఇక ఇప్పుడు లోపలికి వెళ్ళాడు. అది సంధ్యా సమయం. క్రమం క్రమంగా చీకటి కూడా పడుతున్నది. దీపాలు వెలిగిస్తున్నారు, రాక్షసులు కాగడాలు వెలిగిస్తున్నారు, బ్రహ్మరాక్షసులను ఉన్నారు. వీళ్ళు వేదాలు చదువుతున్నారు. రాక్షసుల్లో కూడా బ్రహ్మరాక్షసులు వేద పండితులు కనుక అద్భుతంగా వేదాన్ని చదువుతున్నారు. శివ సంబంధమైన రుక్కులు రుద్ర సూక్తాలన్నీ కూడా చదువుతున్నారు. ఇక మాంసాహారం తినేవాళ్ళు మాంస ముక్కలన్నీ పక్కన పెట్టు కూర్చున్నారు. కళ్ళు తాగడం మొదలెట్టారు. వాళ్ళకి 24 అవర్స్ తాగడమే. ఒకటే బెల్ట్ షాపులు అక్కడ కూడా ఉన్నాయి ఇట్లండి. అందుకని వాళ్ళు శుభ్రంగా తాగి మద్యం ఆ మైకంలో మాంస ముక్కలు తింటూ కూర్చున్నారు కొంతమంది. ఇక కొంతమంది స్త్రీ పురుషులు అలంకారం చేసుకుని చట్టా పట్టాలు వేసుకుని మన వాళ్ళు ట్యాంకు బండి దగ్గర హుస్సేన్ సాగర్ దగ్గర తిరిగినట్టుగా తిరగడం మొదలుపెట్టారు. ఇక ఆ సమయంలో హనుమంతుడు వరుసగా వెతుకుతున్నాడు. ఇంటి మీద నుంచి ఇంటికి దూకుతున్నాడు. భగవంతుడు ఎప్పుడూ కూడా సత్కార్యక్రమానికి వెళ్ళేవాడికి సాయం చేస్తాడు. ఎప్పుడు మంచి పని మీద వెళ్ళాలి, లోక శ్రేయస్సుకు వెళ్ళాలి, ప్రభుభక్తితో వెళ్ళాలి, భగవద్భక్తితో వెళ్ళాలి. రామభక్తుడు లోకశ్రేయస్సు కోరిన హనుమంతుడికి ప్రకృతి సహకరించింది. ఎలాగా? చంద్రభగవానుడు తొందరగా ఉదయించాడు. ఆకాశ మార్గంలో పెద్ద ఎత్తున వెన్నెల వెదజల్లడం మొదలుపెట్టాట. ఎంత బాగా వర్ణించారు ఆ వెన్నెలని వాల్మీకి మహర్షి రామాయణంలో సుందరకాండలో 5వ సర్గలో చాలా బాగా చెప్పాడు ఆయన. హంసో యథా రాజత పంజరస్థ సింహో యథా మందర కందరస్థ వీరో యథా గర్విత కుంజరస్థ చంద్రోపి బభ్రాజ తథాంబరస్థ. వెండి పంజరములో ఉన్న హంస ఎలా ఉంటుంది? అలా ఉన్నట్టు ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నట్ట. అసలే అది వెండి. వెండితో తయారు చేసిన పంజరమే చాలా తెల్లగా ఉంటుంది, స్వచ్ఛంగా. పైగా అందులో హంస, హంస మరింత తెల్లగా ఉంటుంది. చంద్ర బింబం వెండి పంజరం, ఆయన కిరణములు హంసలాగా కిందకి ప్రసరిస్తున్నాయన్నమాట. హంస ఎక్కడికైనా వెళుతుంది. హంస అనడం ద్వారా పరమ అద్భుతమైన భగవచ్చక్తి కలిగిన వాడు. భగవంతుణ్ణి హంసస్వరూపుడు అన్నారు విష్ణుమూర్తి. అక్రూరుడికి భాగవతంలో హంసరూపాన్ని చూపించాడు అంటారు. నందాదులందరూ కృష్ణుడి అసలు రూపం చూపించమంటే అక్కడ కూడా ఏమంటాడో తెలుసా? మున్ను అక్రూరునకు చూపించిన హంసస్వరూపంబు చూపే. చూడండి, ఎప్పుడైనా వీలుంటే భాగవతంలో రాశారు హంసస్వరూపమే చూపాడు. హంస అని వర్ణించడం ద్వారా చంద్రుడు కూడా విష్ణుస్వరూపుడే. అందుకే హంసలాగా ప్రకాశిస్తున్నట్ట, తెల్లగా స్వచ్ఛంగా. హంసకి పరమహంసకి ఓ తేడా ఉంది. హంస పాలు నీళ్లు కలిసి ఉంటే పాలు తాగి నీళ్లు విడిచిపెడుతుంది, అంటే పాలు నీరు వేరు చేస్తుంది. మామూలు సాధువులు హంసలు ఇటువంటి ఇలాగే ఉంటారట. లోకంలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. మంచి చెడ్డ రెండూ కలిసి ఉండడమే సృష్టి అంటే. అందులో చెడ్డని విడిచిపెట్టి మంచిని మాత్రమే స్వీకరిస్తారు సామాన్య సాధువులు, వీళ్ళని హంసలే అన్నారు. కానీ 2వ కేటగిరీ ఉంది ఈ సాధువులలో, వాళ్ళు పరమహంసలు. పరమహంసలు అంటే ఏమిటి? పాలు నీళ్లు కలిసి ఉంటే పరమహంస అందులో ముక్కు పెట్టగానే నీరు కూడా పాలుగా మారిపోతుంది. అలాగే సృష్టిలో చెడ్డ మంచి రెండూ ఉంటాయి. మంచివాళ్ళు మాత్రమే నా దగ్గరికి రండి, దుర్మార్గులు ఎవరూ రావద్దు అని అంటే వాడు హంస. కానీ పరమహంసలు దుర్మార్గుల్ని కూడా రాణిస్తారు. ఆ దుర్మార్గులు కాళ్ళ మీద పడగానే వాళ్ళు కూడా మంచివాళ్ళు సన్మార్గులు అయిపోతారు. అంటే నీటిని కూడా పాలుగా మార్చినట్టుగా ఈ దుర్మార్గుల్ని సన్మార్గులుగా మారుస్తారు వాళ్ళు పరమహంసలు. రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు అటువంటి వారు. ఇదిగో భగవంతుడు చంద్రుడు అటువంటి వాడు. ఆయన కిరణములు ఇటు చెడ్డవాళ్ళ మీదకి ఇటు మంచివాళ్ళ మీదకి అందరికీ ప్రసరింపజేస్తాడు. ఎప్పుడో ఒకప్పుడు సాధకుడు దుర్మార్గుడు కూడా సన్మార్గుడు అవుతాడనమాట. అలా ప్రకాశిస్తున్నాడు చంద్రుడు. సింహో యథా మందరకందరస్త, మందర పర్వతం మీద టీవీగా సింహం ఎలా కూర్చుని ఉంటుందో అలా ఆకాశం అనే పర్వతం మీద చంద్రుడు వెలుగుతున్నాడు. ఆపై రరాజచంద్రో భగవాన్ శశాంక, చంద్రుణ్ణి భగవంతుడు అన్నాడు వాల్మీకి మహర్షి. అంటే ఏమిటి భగవంతుడని అనడంలో? చంద్రుడు కూడా భగవంతుడేనంటే భగవంతుడే. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసశ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం వర్గో భగస్మృత, సమస్త లోకాలలోనూ సంపూర్ణంగా వ్యాపించగలిగే శక్తి అది ఒకటి, రెండవది వీరత్వం, మూడవది కీర్తి, నాలుగవది ధనం, ఐదవది జ్ఞానం, ఆరవది వైరాగ్యం. ఈ ఆరింటినీ కలిపి భగ అంటారు సంస్కృతంలో. ఈ ఆరు లక్షణములు కలిగినవాడు భగవాన్. ఈ ఆరు కలిగినవాడు కాబట్టే చంద్రుణ్ణి భగవాన్ శశాంక, భగవంతుడైన చంద్రుడు ఆయన ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. వీరో యథా గర్వత కుంజరస్త, మదించిన ఏనుగు మీద ఎక్కి ఒక వీరుడు ఊరేగినట్టుగా ఆకాశం అనే ఏనుగు మీద ఎక్కి ఊరేగుతున్నాడు వీరుడిలాగా చంద్రుడు. స్థిత కకుద్మానివ తీక్షణ శృంగో మహాచల శ్వేత ఇవోచ శృంగ హస్తీవ జాంబూనదబద్ధ శృంగో రరాజచంద్రో భగవాన్ శశాంక. ఒక ఎద్దు కొమ్ములాగా, ఎద్దు కొమ్ము ఎలాగా ఉంటుంది ఎప్పుడైనా మైసూర్ ఎద్దులను ఉంటాయి అవి చూస్తే కొమ్ము అలా వంగి ఉంటుంది కోలగా, చంద్ర రేఖ అలా ఉంది ఆకాశంలో. చంద్రుడు ఎద్దు కొమ్ములా వెలుగుతున్నాడు. ఎద్దు కొమ్ముతో పోల్చడానికి కూడా ఒక కారణం ఉన్నది. ఎద్దు ధర్మదేవతా స్వరూపం, ధర్మదేవత వృషభ రూపంలో ఉంటుంది. అందుకే ధర్మదేవతకి విష్ణువుకి కూడా వృషః వృషాకపిః ఈ రెండు పేర్లు ఉన్నాయి. వృష శబ్దమునకు ధర్మము అని కూడా అర్థం అన్నమాట. అందుకే ఏడు కొండలకి వరుసగా పేర్లు ఏం పెట్టారు? శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాన్ వృషాద్రి అన్నారు. అంటే ధర్మ పర్వతము అని అర్థం అక్కడ అంతరార్థం. ఏడు కొండలు అండమే కానీ ఆ ఏడు కొండలకి ఎన్ని నామాలు ఉన్నాయో అబ్బో వెంకటాచల మహాత్మ్యంలో తెగ చెప్పారు. అందులో ఈ వృషాద్రి అంటే ధర్మస్వరూపమే ఆ కొండ, కొండ ధర్మం, ఇంకా ధర్మానికి కొండకి అభేదం. అలాగే భగవంతుడు చంద్రుడు కూడా ఎద్దు కొమ్ములాగా ఉండడం అంటే ధర్మమును సూటిగా లోకంలో గుచ్చేవాడు, ధర్మమును పూర్తిగా లోకానికి అందించేవాడు అటువంటి ధర్మస్వరూపుడు చంద్రుడు. అసలు చంద్రుడు అంటే ఎవరు? చంద్రమా మనసో జాత, మనస్సు నుంచి పుట్టేట విరాట్ పురుషుడికి చంద్రుడు. అంటే చంద్రుడు మనస్సురూపుడు. మన మనస్సులో ఏ కోరిక పుట్టినా మన మనస్సు ఏం చెప్పినా ఆ ప్రకారమే నడుచుకుంటాం మనం. ఆ మనస్సుకి అధిష్టాన దేవత చంద్రుడు. అందుకే చంద్రుడు వెన్నెలలో ఉన్నప్పుడు ఆయన ఏం చెబితే అది వింటాం మనం. చంద్రుడు మన మనస్సు మీద సంపూర్ణంగా ప్రభావం చూపించేటటువంటి స్వరూపం అన్నమాట. ఆయన భగవంతుడు కాబట్టి మనస్సుని ప్రభావితం చేయగలుగుతున్నాడు. అటువంటి ఆ చంద్ర భగవానుడు ఆకాశంలో బాగా ధగ ధగ వెలిగిపోతున్నాడు. ఆ చంద్రుడి పిండి వెన్నెలలో హనుమంతుడు లంకా నగరాన్ని వెతుక్కుంటూ పోతున్నాడు. భగవంతుడు అండం ద్వారా భగవంతుడు ఎప్పుడు ఆత్మ ఎక్కడుందో వెతికడానికి సహకారం చేస్తాడు. అంటే సీత దొరుకుతుంది చంద్రుడి యొక్క అనుగ్రహంతో. సాధకుడైన హనుమంతుడు సీతను చూడబోతున్నాడని చెప్పకుండా చెప్పడం అనమాట మనకి. చంద్రుడి వెన్నెల వచ్చింది అంటే సీతని హనుమంతుడు ఇక చూడబోతున్నాడు. చంద్రుడి వెన్నెలలో శ్రీ ఆంజనేయ స్వామి వారు సీతాన్వేషణ సాగిస్తున్నాడు. బ్రహ్మరాక్షసుల వేదఘోష వింటున్నాడు. తిరుగుతున్న స్త్రీ పురుషుల్ని చూస్తున్నాడు. వ్యసన పొరుల్ని చూస్తున్నాడు. మాంసాది ఆహారాలు తింటున్న వాళ్ళని చూస్తున్నాడు. భయంకరులైన రాక్షసులు సోలాలు ముద్గరాలు కత్తులు ఈటలు పుచ్చుకుని అటూ ఇటూ లంకానగరాన్ని ఏకధాటిగా ఒక్క క్షణం విశ్రాంతి లేకుండా తిరుగుతూ రక్షిస్తున్నారు. అలా రక్షిస్తున్న వీరుల్ని చూస్తున్నాడు. ఇలా చూసి వరుసగా ఆ గృహం ఈ గృహం వెతకడం మొదలుపెట్టాడు. ఆయన రావణ గృహంలోకి అడుగుపెట్టాడు. అద్భుతమైన మహాసౌధం అది, ఆకాశాన్నంటుతున్నది మేడ, ఏ వేపు చూచినా సువర్ణ శోభ, నవరత్నాలు కనపడుతున్నాయి. అనర్ఘమణులు అమూల్యమణులే, పట్టు వస్త్రాలు ఒక పక్కన. రావణ అంతఃపురం ప్రవేశించాడు ఆయన. ఆ అంతఃపురంలో విశాలమైన గదిలో మెత్తగా ఉన్న పెద్ద పరుపు అన్నమాట అది. ఒకేసారి కొన్ని వేల మంది పడుకునేందుకు వీలుగా ఉంది ఆ శయనాగారం ఏకంగా. సాధారణంగా మనం డబల్ బెడ్రూము, అందులో భార్యాభర్తలు పడుకోవడానికి ఏదో డబల్ కాట్ ఉంటేనే గొప్ప అనుకున్నాం. అది ఏం డబుల్ కట్ అండి, ఏకంగా 10,000 కట్ అనమాట అది. 10,000 మంది పడుకున్నా చెక్కు చెదరదట. అంత అద్భుతమైనటువంటి ఒకనొక తల్పం అది. ఆ తల్పం మీద రావణుడు హాయిగా పడుకుని ఉన్నాడు. వాడి శరీరం ఎలా ఉందో వాల్మీకి మహర్షి చెప్పారు. మాషరాశి ప్రతీకాస్యం నిశ్యసంతం భుజంగవత్. వాడు ఒక మినపరాశిలా ఉన్నట్ట. ఒక ఆయనకు ఒక 100 ఎకరాలు మినుము పొలం ఉంది. అందులో అన్నీ మినుములే పండించాడు. మినుములు అంటే తెలుసుగా నల్లగా ఉంటాయి గుండ్రంగాను. పప్పు చేస్తే ఇంకా అందులో కలిసి బద్దలు వచ్చి తెలుపైనా కనపడుతుంది. పూర్తిగా ముడి మినుములు అనమాట. ఆ 10 ఎకరాల మినుములు పట్టుకొచ్చి రోడ్డు మీద ఎండబెడితే ఎలా ఉంటుంది, అలా పరుపు మీద పడుకున్నాడు. అంత నల్లగా ఉన్నాడనమాట వాడు. అంత పెద్ద కళేబరంతో ఉన్నాడని అర్థం. ఇంక వాడు నిట్టూర్పు విడిచిపెడుతున్నట్ట అని. అబ్బా, కొంతమంది గొర్రక పెడతారు. రామచంద్ర ప్రభు జీవితంలో పక్కవాడికి నిద్రపోయేవాడు. బాగా ముక్కులు పూడుగుపోయి తెగ తిని శ్లేష్మంతో కూడిన వాడు గొర్రక పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది వీడిది. భుజంగవత్ ఒక పాము బుసకొట్టినట్టనమాట. పాము బుస్ బుస్ అని శబ్దం చేస్తే ఎలా ఉంటుంది, అలా 10 తలల పాము బుసకొట్టినట్టు ఉందన్నమాట. రావణాసురుడు పడుకొని నిద్రపోతూ ఉంటే అలా పెద్ద శబ్దం చేస్తున్నట్ట. ఇటువంటి వాడు ఏ రైలు ఎక్కి ప్రయాణం చేస్తే ఇక ప్రయాణికులంతా ఏడ్చినట్టే తెల్లవారు. ఇంకా మళ్ళీ రెండో వాడికి ఇంజిన్ గురకు కూడా వినపడదు. ఆ ఇంజిన్ శబ్దం కంటే కూడా భయంకరం ఈ రోజు. అలా నిద్రపోతున్నాడు వాడు. వాడి శరీరంలో ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పర్వతంలాగా ఉన్నది వాడు. వాడి వక్షస్థలం పైకి కిందకి ఎగసి పడుతోంది. వాడి 20 చేతులు ఒక పావుల్లాగే ఉన్నాయట. తలలు అవి కనపడుతున్నాయి. వాడు చుట్టూ స్త్రీలు పడుకుని ఉన్నారు. ఒక స్త్రీ వీణని వాయిస్తూ వాయిస్తూ మత్తులో దాన్ని కౌగిలించుకుని అలా వాలిపోయింది పాపం. బస్సు ఎక్కిన వెంటనే కొంతమంది గురక పెట్టి ఆ కిటికీకి ఢామ్ ఢామ్ను కొట్టుకుంటున్న ఎవరు పాపం, తలకాయంత బొప్పి కట్టేసి ఉంటుంది. అలాగ పాపం ఆ వాయిస్తున్న వీణ మీద పడిపోయి కదులుతూ పడిపోతూ మళ్ళీ అలాగే ఉండిపోయింది. ఒక ఆవిడ రావణుడి పాదాలను చుట్టుకుని నిద్రపోతుంది. పొట్ట మీద పడుకుని నిద్రపోతుంది ఒక ఆమె. తల దగ్గర నిద్రపోతుంది ఒక ఆవిడ. కాళ్ళ దగ్గర చేతుల దగ్గర ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతున్నారు. ఇంకా చుట్టుపక్కల ఉన్నాయట మాంసాలు, త్యాగాన్ మృగాన్ వరాహవాద్రీణసకాన్ చకోరాన్ మయూరాన్శ్చ చకోరాన్ అర్ధభక్షితాన్ కుక్కుటాన్. కోడి మాంసాలు కొన్ని, మామూలు కోళ్ళు, అడవి కోళ్ళు, ఎక్కడెక్కడో చెట్ల మధ్యలో ఉండే కోళ్ళు, నీటి కోళ్ళు, దుంప కోళ్ళు, కాకి కోళ్ళు, ఎన్ని కోళ్ళు ఎక్కడున్నాయో మరి అవన్నీ కూడా వేద ఆ వాల్మీకి మహర్షి కళ్ళారా చూసి మరి వర్ణించాడు మహాత్ముడు. యథాతథంగా అలా కళ్ళు మూసుకుంటే కనబడిపోతాయి ఆయనకి, అందుకే అంత బాగా వర్ణించాడు. ఇక త్యాగాన్ మేక మాంసాలు, పెద్ద పెద్ద అడవి పందులు అనమాట. వరాహ మాంసాలు, మయూరాన్ నెమల మాంసాలు, చకోరాన్ చకోర పక్షులు, ఇవి కూడా అర్ధభక్షితాన్ సగం సగం తినేసి ఆ తింటూ తింటూనే మైకంలోకి వెళ్ళిపోయారు. తాగుడు కదా, చుట్టుపక్కలన్నీ మద్యాలే. ఏం మద్యాలు, ఇన్ని బ్రాండులు ఆ రోజుల్లో కూడా ఉన్నాయన్నమాట. ఓయ్ బాబోయ్, రకరకాల ఆసవాలన్నమాట. అటువంటి మద్యాలు భాండాలకి భాండాలు అక్కడ ఉన్నాయి. గంగాళాలతో పెట్టేశారు ఏకంగా. ఎంత కావాలంటే అంత పుచ్చేసుకోవచ్చు. అలాంటి మద్యాలు తాగి ఇవి తిని మత్తెక్కి నిద్రపోతున్న వారు కొంతమంది, సగం కళ్ళు తెరిచిన వాళ్ళు కొంతమంది, పూర్తిగా కళ్ళు మూసిన వారు కొంతమంది, చీరలు చెదిరిపోయిన వారు కొంతమంది, జాకెట్లు చెదిరిన వారు కొంతమంది, కళ్ళు తెరిచిన వారు కొంతమంది, అలా చేతులు చాచుకున్న వాళ్ళు కొంతమంది, నోరు తెరిచి నిద్రపోతున్న వాళ్ళు కొంతమంది, ఇలా శరీరాలు మరిచిపోయి అది అంతఃపురం. రావణుడు తప్ప ఎవరు ఉండడు, ఎవరూ రారు, కాపలా వాళ్ళు కట్టుదిట్టంగా ఉంటారు. అందువల్ల ఇష్టం వచ్చిన భంగిమల్లో నిద్రపోతున్నారు. అవన్నీ చూశాడు ఈయన. ఏమి సుందరీమణులు వాళ్ళు, నచాకులీనా నచాకులీనా నచహీన రూప నా దక్షిణ నానుపచారయుక్త. అక్కడ ఉన్న వాళ్ళలో మంచి కులములో వంశములో పుట్టని స్త్రీ అంటూ లేదట, అందరూ ఉత్తమ వంశాల్లో పుట్టిన స్త్రీలే. తర్వాత ఏమన్నారు, నచ హీన రూప, అందంగా లేని వాళ్ళు లేరు, అంత పరమసుందరీమణులు. కొంచెం తేడా వస్తే శరీరంలో అసలు వాళ్ళ దగ్గరికి రానివాడు రావణాసురుడు, పరమసరసుడు వాడు. పరమసుందరీమణుల్ని, అద్భుతమైన వర్చస్సు కలిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చాడనమాట. నచ హీనసత్వ, బలం లేకుండా అనారోగ్యంతో తుమ్ముతూ దగ్గుతూ బాబోయని ఏడుస్తూ ఉన్నవాళ్ళు, అనారోగ్యవంతులు బలం లేని వాళ్ళు ఎవరూ లేరు అక్కడ, అందరిలోనూ శక్తులున్నాయి. నా దక్షిణ సామర్థ్యం, ఏ పనిలో అయినా సామర్థ్యం, అన్ని పనులు చేయడానికి కావలసిన సమర్థత ఉన్నవాళ్లే కానీ అసమర్థ స్త్రీలు లేరు అక్కడ. ఇంకా నానుపచారయుక్త, సేవలు చేయించుకోవడానికి కావలసిన అర్హతలు ఉన్నాయి వారిలో. కొంతమంది ఉంటారు ఇతరుల చేత సేవ చేయించుకోలేరు, ఎందుకంటే వాళ్ళు అర్హత లేదు, ఏదో మీ బన్నీ ఉతికి పెడతానంటే ఓహో వద్దంటాడు వీడు అనర్హుడు. అనర్హత కలిగిన వాడికి ఒక రకమైన జంకు గొంకు ఉంటుంది, అర్హత ఉన్నవాడైతే చేయించుకోగలడు. ఉపచారయుక్త అంటే ఉపచారం చేయడానికి వారు అర్హులు అన్నమాట, ఉపచారం పొందాలి చేస్తామన్నా. ఆ అర్హత ఉన్నవాడే ముందుకు రాగలుగుతాడు, అనర్హుడే వస్తాడు. ఇదిగో ఇక్కడ గండపెండేరం పెట్టాం, ఎవరున్నారో రండి అంటే అలసాని పెద్దను వెళ్ళగలిగాడు, తక్కిన వాడు కిక్కును మనకుండా ఉన్నారు, అందుకే వాడు గొప్పవాడయ్యాడు. ఇదిగో ఇక్కడ ఉన్నవాళ్ళంతా కూడా ఉపచారములు పొందడానికి అర్హురాండ్రే కానీ అనర్హురాండ్రు ఒక్కరు కూడా లేరు, అదనమాట నానుపచారయుక్త. ఇలాంటి హేమహేమీలైన ఆ స్త్రీలు, ఆ సుందరీమణులు వీళ్ళందరినీ చూచాడు ఆయన. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళలో కొంతమంది ఏమో బట్టలు బాగా చెదిరి ఉన్నారు, అసలు బట్టలే లేకుండా ఉన్నారు, రకరకాల భంగిమలలో ఉన్నారు. సుందరీమణులు, యువతీమణులు రావణుణ్ణి కౌగిలించుకుని ఉన్నారు. ఇటువంటి వాళ్ళని హనుమంతుడు చూశాడు. అప్పుడు ఆయనకి బాధ కలిగిందట, ఎందుకని, ఇదేమిటిది వీళ్ళంతా పరస్త్రీలు, పైగా భోగ లాలసలు ఉన్నారు, ఇటువంటి వాళ్ళని చూడడం పాపం కదా, అందుకే ధర్మ సాధ్వసింకిత, నేను ధర్మమును అతిక్రమించానేమో, అధర్మం చేశానేమో అని పాపం హనుమంతుడు చాలా బాధపడ్డాట. పరస్త్రీలని ఇలా భోగంలో ఉన్నప్పుడు, భర్తతో విహరిస్తున్నప్పుడు, అందున రాత్రి నిద్రపోతున్నప్పుడు చూడడం తప్పే కదా, ఎంత పొరపాటు చేశాను, అందులో బ్రహ్మచారిని నేను అని బాధపడి ఆ క్షణమే ఆయన మళ్ళీ ఏమనుకున్నాడు, అవును నేను ఏం తప్పు చేశాను, ఈ స్త్రీలు ఇన్ని రకాలుగా ఉన్నా, వస్త్రాలున్నా లేకపోయినా నా మనస్సులో ఎక్కడైనా వికారం ఉన్నదా, అన్నిటికీ మూలమేమిటి, మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. అన్నిటికీ మనస్సు మూలం, మనస్సు ఎక్కడైనా దేని మీదైనా లగ్నమైతే ఆ ప్రభావం ఇంద్రియముల మీద పడుతుంది. చూడండి, ఎప్పుడైనా ఒక మంచి పదార్థం, జీడిపప్పులు కిస్మిస్ వేసిన పాయసం కనపడింది, ఈ మనస్సు లగ్నమైతే అప్పుడు ఏమవుతుంది, నోరు నాలిక బాగుంది తినాలి అనిపిస్తాయి. అంటే ఈ నాలికని, జిహ్వ అనే ఒక ఇంద్రియాన్ని, ఈ రసనేంద్రియాన్ని ప్రేరేపించేది ఎవరు, ఈ మనస్సు. ఒక అందమైన స్త్రీని చూడగానే కళ్ళు కోరుకున్నాయి, లాగుతోంది ఆ కళ్ళు, దృశ్యం చూడాలనిపిస్తోంది అంటే ఈ మనస్సు ఈ కళ్ళు అనే ఇంద్రియం మీద పడి దీన్ని ఆకర్షించిందన్నమాట. ఒక చక్కని సంగీతం వినగానే, లేక ఒక శబ్దం వినగానే ఈ మనస్సు ఆకర్షిస్తేనే చెవులు దాని మీదకి వెడతాయి. ఇలా ఎప్పుడైనా ఇంద్రియములను ఆకర్షించి ప్రలోభ పెట్టేది ఎవరు అంటే మనస్సు. మనస్సే అన్నిటికీ మూల కారణం. మనస్సు అనేది ఒక్కటి లేకపోతే ఈ ఇంద్రియాలు పనికిరావు, పనిచెయ్యవు. కాబట్టి సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే మనోహి హేతు, సమస్త ఇంద్రియములు ప్రవర్తించడానికి, ఇంద్రియములు ఆ పనిచేయడానికి ముందుకు పోతున్నాయంటే, చొరవ చూపిస్తున్నాయంటే మూలం మనస్సు. ఇప్పుడు నా మనస్సు ఎలా ఉన్నది, ఈ స్త్రీలను చూచాను, ఎక్కడైనా ఈ స్త్రీల మీద నాకు మనస్సులో కామం పుట్టిందా, వికారం కలిగిందా, ధనం మీద కానీ స్త్రీల మీద కానీ ఇంకొక రకమైన వ్యామోహం కలిగిందా? కలగలేదు. ఏదో ఇక్కడికి అడుగు పెట్టేటప్పుడు ఎలా ఉన్నానో, అడుగు పెట్టి వెళ్ళిన చూసినప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను. నా మనస్సులో రవ్వంత తేడా లేదు. తేడా లేనప్పుడు అధర్మం ఎక్కడుంది? ఈ స్త్రీలని పొందాలనే కోరిక వచ్చినా, ఇంకేదైనా దుర్బుద్ధి పుట్టినా, అప్పుడు కదా అధర్మం చేసినట్టు. నేను అవేం చెయ్యలేదు, నాకు కోరిక రాలేదు, కాబట్టి నేను అధర్మం చెయ్యలేదు, ధర్మంతో ఉన్నాను. ఇప్పుడు ఈయన తనను తాను ఒక్కసారి ఉపశమనం పొందేలా చేసుకున్నాడన్నమాట. ఇది నిజమైన ధర్మం అంటే. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ స్థితిలో ఉన్నా, ఏ వస్తువును చూసినా దాని మీద మనకి కోరిక పుట్టకపోతే మనం అధర్మం చేసినట్టు కాదు. ఊరికే కళ్ళతో చూస్తేనో, చెవులతో వింటేనో, లేదా దగ్గరికి వెళ్ళి కౌగిలించుకున్నంత మాత్రం చేతనో మనకి అధర్మం చేసిన పాపం రాదు. మనస్సు ఆకర్షించి ఇంద్రియములు కనుక లాగితే అదిగో అప్పుడు మాత్రమే వాడు అధర్మపరుడు అవుతాడు. కాబట్టి హనుమంతుడు, నేను నిర్వికారంగా ఉన్నాను, ఈ స్త్రీలను చూడడం వల్ల నాకేమీ కోరికలు లేవు అని గ్రహించాడు.